ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೈ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿಕೋಕಿಲಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ. ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರೇತು ನ ಸ್ವಯಮೇವ ಲಕ್ಷ್ಮೀಃ ಶ್ರೀರಂಗರಾಜ ಮಹಿಷೀ ಮಧುರೈಃ ಕಟಾಕ್ಷೈಃ. ವೈದಗ್ಧ್ಯವರ್ಣಗುಣಗುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಕಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ. ಹೈಮೋರ್ಧ್ವಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟುಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೇಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿಸನ್ನಿಧತ್ತಾಂ. ಮನೋಜಪಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಅಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಸಿಂಧೂರಾರುಣವಿಗ್ರಹಾಂ ತ್ರಿನಯನಾಂ ಮಾಣಿಕ್ಯಮೌಳಿಸ್ಫುರತ್ತಾರಾನಾಯಕಶೇಖರಾಂ ಸ್ಮಿತಮುಖೀಂ ಆಪೀನವಕ್ಷೋರುಹಾಂ ಪಾಣಿಭ್ಯಾಂ ಅಳಿಪೂರ್ಣರತ್ನಚಷಕಂ ರಕ್ತೋತ್ಪಲಂ ಬಿಭ್ರತೀಂ ಸೌಮ್ಯಾಂ ರತ್ನಘಟಸ್ಥರಕ್ತಚರಣಾಂ ಧ್ಯಾಯೇತ್ ಪರಾದಂಬಿಕಾಂ. ಹರಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಈನಾಡು ಚಾಲಾ ಸಂತೋಷಂಗಾ ಉಂದಿ నాకు. ಕಾರಣವೇಂಟంటే ದೇಶಮು ಕಾಲಮು ಈ ರೆಂಡು ಚಾಲಾ ಪ್ರಧಾನಮైనటువంటి ಪಾತ್ರ ಪೋಷಿಸುತ್ತಂಟೈ. ಉತ್ತರಾಯಣ ಪುಣ್ಯಕಾಲಂ ಪ್ರವೇಶించి ಪರಮ ಪವಿತ್ರమైనటువంటి ಮಾಘಮಾಸಂ ಅಂದನ. అటువంటి మాఘమాసంలో సార్వభౌమ పీఠంగా యావత్ బ్రహ్మాండమునందు గౌరవించబడేటటువంటి శృంగగిరి పీఠానికి ప్రతిబింబన్యాయంగా ఉన్నటువంటి శాఖ అయిన ఈ గుంటూరు శృంగగిరి శారదాపీఠ శాఖలో అమ్మవారు ఇక్కడ అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఉత్సవాలలో అంతర్భాగంగా సాక్షాత్ ఈనాడు ಅಪರ ಶಾರದಾಸ್ವರೂಪುಲೈ ಈ ಭೂಮಿ ಮೀದ ನಡೆಯಾಡುತ್ತಿದ್ದ ಮಹಾಪುರುಷುಡು ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ. ಆಯನ ಸಾಕ್ಷಾತ್ ಗಂಗಾನದೇ ಪ್ರತಿ ಇಂಟಿ ಮುಂದಕ್ಕೆ ಪ್ರವಹಿಸಿ ವಸ್ತೇ ಇಟುವಂತಿದೋ ಭಾರತೀತೀರ್ಥಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಚರಣಕಮಲಮುಲಟುವಂತಿವಿ. ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀ ತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಅಂದರಿಕೀ ಅನ್ನಿ ಇವ್ವಗಲಿಗಿನಟುವಂತಿ ಮಹಾಪುರುಷುಡು. ಇಂದುಚೇತ ಅಂತ ಆಯ್ನ ತಪಶಕ್ತಿ ಅಟುವಂತಿದಿ. ಅಟುವಂತಿ ಮಹಾನುಭಾವುಡು ಆಧ್ವರ್ಯಂ ವಹಿಸ್ತುನ್ನಟುವಂತಿ ಶೃಂಗಗಿರಿ ಪೀಠಂ ಯೊಕ್ಕ ಶಾಖಲೋ ಚಿಂಡಿಹೋಮಂ ಶತಚಿಂಡಿಹೋಮಂ ಜರುಗುತೂ ರೇಪು ಪೂರ್ಣಾಹುತಿ ಜರಗಬೋಯೇಟಟುವಂತಿ ಮುಂದು ರೋಜು ಅಸುರ ಸಂಜೆ ವೇಳಲೋ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿ ಪಾದ ಸನ್ನಿಧಾನಮನಂದು ಕೂರ್ಚುನಿ మీ వంటి పెద్దల ముందు నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం కలగడం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణమునకు ప్రతీకగా భావన చేస్తూ ఈనాడు నువ్వు దీని గురించే మాట్లాడు అని నన్ను హరిప్రసాద్ గారు ఏమీ శాసనం చేయలేదు. యథేచ్ఛ అన్న పాపం ఈ ఇదే మాట్లాడు అంటే మాట్లాడగలడో మాట్లాడలేడో నీకు తెలిసింది మాట్లాడు అంటే ధైర్యంగా ఏదైనా మాట్లాడతాడు అని నాకు ఆ స్వేచ్ఛనిచ్చారు. చండీహోమం జరుగుతోంది కాబట్టి నేను దాని గురించి నాలుగు మాటలు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మనం అమ్మవారిని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం, కానీ ఆ పేర్లన్నీ సత్యమా అంటే పేర్లు సత్యం కాదు, తత్వము సత్యం. సత్యమైనటువంటి తత్వాన్ని అనేకమైన పేర్లతో పిలవడం ఎందుకు అంటే మనసుకి ఆలంబనము కలుగుట కొరకు. ఇది మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపాసనలో ఇదే అమ్మవారి స్వరూపమా అని నేను అడిగాను అనుకోండి, ఇదే స్వరూపము కాదు. ఒక్కొక్కసారి ఆవిడ అష్టాదశ భుజాదేవి సహస్రం భుజమండిత, సంభూతాసరణాశాయ తేజోరాశి సముద్భవా అన్నారు వ్యాస మహర్షి ఒకనాడు దేవీ భాగవతంలో. ఆమె 18 భుజాలతో ఆవిర్భవించింది, అదే ఆవిడ స్వరూపం. దుర్గమాసురనాశాయ, ఒకప్పుడు ఒక రాక్షస సంహారం కోసం కనకదుర్గగా ఆవిర్భవించింది, అదే ఆవిడ స్వరూపం. సింధూరారుణ విగ్రహం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం, అదే ఆవిడ స్వరూపం. లేకపోతే అరుణారుణ వర్ణంలో ఉండేటటువంటి తరుణాదిత్య పాటల అని మహానుభావుడు వ్యాసభగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో కీర్తించాడు, అదే ఆవిడ స్వరూపం. అంటే ఇది ఆవిడ స్వరూపం అని చెప్పడం కష్టం. కానీ మరి అటువంటప్పుడు ఈ నామాలు రూపాలు ఏమిటి అంటే, ఏదో ఒక నామము ఏదో ఒక రూపము లేకపోతే నామరూపములను ఆలంబనంగా తీసుకుంటే తప్ప నీ మనసుని నిలబెట్టడం కష్టం. కాబట్టి ముందు నీ మనసుని నిలబెట్టడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అదే సత్యంలో లీనమైపోయి సత్యవస్తువుగా నువ్వే నిలబడి నువ్వే సత్యమని, నీలో ఉన్నది సత్యమని, ఉన్నది ఒక్కటే పదార్థమని, మిగిలినదంతా భ్రాంతి అని మాయ అని తెలుసుకోవడానికి ఒక ఆలంబనం కలగడం కోసమని చెప్పి నామరూపాలు వచ్చాయి తప్ప, యథార్థమునకు నామరూపములు సత్యమైతే అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. శంకర భగవత్పాదుల యొక్క సంపూర్ణ బోధ అంతా మాయ పోగొట్టడానికే. మాయ అనగా నామరూపములే. నేను తరచు చెప్తుంటాను ఈ మాట, మాయ అంటే పెద్ద పెద్ద నిర్వచనముల వెంట పడకండి. నామము రూపము దీనికే మాయ అని పేరు. నామము కోటేశ్వరరావు, రూపము కోటేశ్వరరావు అని పడేటప్పటికీ ఏదో 6 అడుగుల ఎత్తు మనిషి, ఓ పంచ ఓ లాల్చి రూపం. అది సత్యమైతే ఇంకో 25 సంవత్సరముల తర్వాత నేను మెట్లిలా ఎక్కగలిగితే ఆశ్చర్యమే. నన్ను హరిప్రసాద్ గారు పట్టుకుని ఎక్కించాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే 25 సంవత్సరముల తర్వాత ఈ శరీరము జర్జరీభూతం అవుతుంది. ఏమిటి అప్పుడు చూసిన కోటేశ్వరారే ఇలా ఉన్నా, ఏడు పిచుకులైపోయారు అనుకుంటారు. కాబట్టి వికారమును పొందుతుంది శరీరం. కాబట్టి ఎప్పుడు అలా ఉంటుందా అంటే ఉండదు. అంటే నామము రూపము అనేటటువంటివి ఎప్పుడూ ఉన్నవి కావు, అవి అలా వచ్చాయి. కానీ ఈ రూపాన్ని ముందు తొడుక్కున్నదోటి ఉంది లోపల, అది సత్యం. ఆ రూపాన్ని తొడుక్కునేది బయటికి వస్తే మా తల్లిదండ్రులకు ఎందుకో ఆ పేరు పెట్టాలనిపించింది. వారి కారణాలు వారికి ఉన్నాయి, అందుకని దీనికి ఓ పేరు పెట్టారు కోటేశ్వరరావు అని. దీనికి పేరు తీసేసినా ఇది ఉంటుంది, ఇంకో పేరు పెట్టి పిలిచినా ఇది ఉంటుంది. ఆ పేరు పెట్టి పిలిస్తే ఇది గుర్తొస్తుంది, దీన్ని చూస్తే పేరు గుర్తొస్తుంది. కానీ రెండూ అసత్యం. ఉన్న ఏకైక వస్తువు ఏది ఉందో, ఏది మారదో, ఏది తరగదో అది సత్యం. ఆ సత్యమైన వస్తువునికి నామము రూపము లేవు. అసలు పరమేశ్వరుడిగా కూడా అంతే, ఆయనకి కూడా నామము రూపము లేవు. లేకపోయినా మనం అమ్మవారి పేర్లు పిలిచేటప్పుడు రకరకాల పేర్లతో పిలుస్తాం, కానీ ఒక్కొక్క పేరు పిలిచినప్పుడు ఆమె యొక్క గుణములు విభూతులు ప్రకాశిస్తాయి. ప్రకాశిస్తే ఏమవుతుందంటే మీకు ఒక సంతోషం కలుగుతుంది. శారద అన్నాను అనుకోండి, ఆమె సమస్త సారమును ఇవ్వగలిగినది. ఏది సారము? జ్ఞానమే సారము. జ్ఞానద శారద, ఏది జ్ఞానమో ఆ జ్ఞానమునిచ్చేది శారద. మనుష్య జన్మకి జ్ఞానం కన్నా కావలసింది ఏముంది? కాబట్టి ఇప్పుడు శారద అంటే జ్ఞానం ఇస్తుంది, అందులో తెల్లగా ఉంటుంది ఆ తల్లి. మీరు ఇప్పుడు చూశారుగా అమ్మవారు చక్కగా కుర్చీళ్ళు పెట్టుకుని ఆ పట్టుబట్ట ఇలా గుండ్రంగా కట్టు కూర్చుంటే దాని మీద ఒక గులాబీ మాల ఇలా అలంకారం చేస్తే, దాని మీద ధవనం పెట్టేస్తే, దాని మీద బంగారు మాలలు ఉంటే, ఆ తల్లి కంఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో చందనంతో చేసినటువంటి ఆభరణం పెట్టుకుందా అన్నట్లుగా ఉంటే, తెల్లటి చిన్న మొహం కనపడుతుంటే, పెట్టుకున్న అందమైన బొట్టు కిరీటం, ఆ చిన్న చంద్రవంక, 4 చేతులు, ఆ కుడి చెయ్యి ఇలా అభయహస్తం, ఆ పైనేమో అమ్మవారి చెయ్యి, చేతి మీద చిలుక, ఎడం చేతిలో కింద పుస్తకం, పైనేమో అమ్మవారు పట్టుకున్నటువంటి అమృత పాత్ర, 4 చేతులు, పద్మాసనం, కిందంతా పద్మాల రేకులతో ఉన్నటువంటి పద్మపీఠం, దాని మీద కూర్చున్నటువంటి అమ్మవారిని మీరు దర్శనం చేసి ఉన్నారు ఇప్పుడు, ఎర్రటి చీర పచ్చటి అంచుతోటి. అది శారదాస్వరూపం. ఎందుకంటే తెల్లగా ఉంది కాబట్టి, మనకి జ్ఞానం ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు అలా ఒక రూపం ఉంటే మనకి ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఆవిడ్ని చూస్తే ఈవిడ జ్ఞానం ఇస్తుంది. అలా ఒక దుర్గమ్మని చూస్తే ఈవిడ రాక్షస సంహారం చేసింది, మనని కాపాడింది. చిండి అంటే చిండీ హోమం చేస్తున్నాం, చిండీ హోమం చేస్తున్నాం అంటున్నారు కదా, మరి చిండి అని పిలిస్తే ఏ రకమైనటువంటి స్వరూపముతో స్వభావముతో ఉన్న అమ్మవారిని పిలిచినట్టు? శారద అంటే జ్ఞానం ఇస్తోంది, సరస్వతి జ్ఞానం ఇస్తోంది, లక్ష్మి ఐశ్వర్యం ఇస్తోంది, చిండి ఏమిస్తుంది? ఏదో ఇవ్వకపోతే అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి స్థితి. ఎందుకంటే పుట్టినరోజు అమ్మవారికి ఉండదు, పుట్టినరోజు ఉంది అంటే ఆవిడ కూడా పాంచభౌతికమైన శరీరంతో వచ్చిందని గుర్తు. ఆవిడికి పుట్టినరోజు ఏమిటి? ఆవిడికి పుట్టినరోజు ఉండదు, ఇంకోటి ఉండదు, ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. పూర్వజా ఎప్పుడు ఉంది, అందరికన్నా ముందు ఆవిడే ఉందని చెప్పింది లలితా రహస్యం. మరి అందరికన్నా ముందుంటే ఇక్కడ ఎప్పుడు వచ్చింది? ఆవిర్భవించింది, అంతటా ఉన్నావిడ ఇక్కడ ప్రకటనమైంది కాబట్టి ఆవిర్భవించినటువంటి రోజు. అప్పుడు చిండీ హోమం కదా చేస్తున్నారు, మరి చిండి అంటే ఎవరప్పుడు? అంటే చిండి అంటే ఎవరో అమరకోశం చెప్పింది, చిడి కోపమే ఇది చిండిహి అంది, కోపము కలిగిన తల్లి అంది. ఇది ఒక గమ్మత్తు. కోపం కలిగిన తల్లిని ఆరాధించడం ఏంటండి? కోపంగా ఉన్నావిడిని ఆరాధిస్తే ఆవిడ కోపడుతుంది కదా, మరి కోపంగా ఉన్నావిడిని ఎందుకు? ప్రశాంతంగా ఆవిడ ఎప్పుడూ ఉండదండి, అందుకని అప్పుడు అలాగే మేము ఆరాధన చెయ్యాలి అని మీరు అన్నారనుకోండి, తప్పు కదా. ఆవిడ ప్రశాంతంగా లేకపోవడం ఏంటి? ప్రశాంతంగా ఉన్న స్వరూపం శారదే ఉంది. శారదకే హోమం చేయడం మానేసి చిండీ హోమం ఎందుకు చేస్తున్నట్టు? అంత తెల్లగా, అంత చక్కగా, అంత ప్రశాంతంగా కూర్చున్న ఆవిడికి చిండీ హోమం ఎందుకండి? శారదా హోమమే చేయకూడదు ఏంటి? లేదా కల్పం ఎక్కడానో అలా చెయ్యొద్దని ఎవరైనా అన్నారా? మరి చిండీ హోమం ఎందుకు చేయడం? చిండి అంటే ఇంతకన్నా ఇంకో అర్థం ఏమైనా ఉందా అంటే ఇలాగే చెప్పాలని చెప్పింది శాస్త్రం, అంతే అలాగే మాట్లాడాలి. చిండి అంటే కోపము కలది, చెడి కోపనే ఇది చిండిహి. మరి కోపంగా ఉంటే ఎందుకు కోపం? అంటే కోపం అనేటప్పటికి వెంటనే మనం ఏం చేస్తాం? ధూర్త లక్షణం కింద లెక్క కడతాం. కోపం ఏమిటండి? తప్పు కదండి అలా కోపంగా ఉండడం ఏమిటండి అంటాం. ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు అవధరించే ప్రయత్నం చేయండి. నా కోపం మీద నా కోపం, ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరమా? ఇప్పుడు ఏమైనా మీకు కోపం, మీకు అయ్యో అలా ఉండకూడదండి తప్పు అని మీరు అనగలరా? నేను ఆలోచించకూడని దాని గురించి ఆలోచిస్తున్నాను, అంటే ఈ వెండి పళ్ళెం ఎలా పట్టుకెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహము చేత ఇన్ని జన్మలకి నాకు అటువంటి కోరికలు పుట్టకుండుగాక, కానీ ఉదాహరణకి చెప్తున్నాను, ఈ వెండి పళ్ళెం పట్టుకెళ్ళిపోదాం అని అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాను? ఎలా పట్టుకెళ్ళిపోతే బాగుంటుందని ఇలా ముడేసి ఆలోచిస్తాను. అమ్మవారు కూడా ముడేసింది. ఎప్పుడు ముడేసింది? శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో, భ్రవౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు ఆయన. ఆవిడ కూడా ఇలా ముడేస్తే ఆవిడ కూడా ఏదో ఆలోచిస్తోంది, ఆవిడ కూడా ఆలోచిస్తే ఆవిడకి కూడా ఏదో కోరిక ఉంది, ఆవిడకి కూడా ఏదో కోరికుంటే ఆవిడ మనలాగే తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఇంక నేను ఆవిడని ఆరాధన చేయడం ఎందుకు? ఆవిడికి కోరికుంటే, నా కోరికలు నా పతనహేతువులైతే అమ్మవారికి కోరికుంటేనే కదా మరి కనుబొమ్మలు ఊడిపడ్డాయి. అందుకని శంకరులు వెంటనే చెప్పారు, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగం వ్యసనిని అన్నారు. అమ్మవారి ఆలోచన నాలా వెండి పళ్ళాల మీద కోరిక కాదు, భువన భయభంగ, అయ్యయ్యో ఈ భువనాల్లో ఉన్నటువంటి నా బిడ్డలందరూ ఇంత దుఃఖంతో ఉన్నారే, ఈ దుఃఖానికి అంతటికీ మాయ కారణమే, వీళ్ళకి మాయ ఎలా పోతుంది, వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది, వీళ్ళు ఎప్పుడు తరిస్తారు, ఇది ఆవిడ ఆవేదన. ఈ ఆలోచనతో ఆవిడ ఇలా ముడేసింది. ఇప్పుడు ఆవిడ కనుబొమ్మలు ముడివేయడానికి నేను కనుబొమ్మలు ముడివేయడానికి తేడా ఉందా లేదా? ఆవిడ కనుబొమ్మలు ముడివేయడాన్ని నేను కనుబొమ్మలు ముడివేయడాన్ని ఒక ఘాటనే కట్టి రెండూ ఒక్కటేనండి, అందుకని ఆవిడ కనుబొమ్మలు ముడివేసింది కాబట్టి తప్పండి అని మీరు అనగలరా? మీరు అనలేరు. అలాగే చిండి అంటే కోపము కలది అంటే ఎవరి మీద కోపము కలది అని మీరు ప్రశ్న వేయాల్సి ఉంటుంది. సరే కోపము కలది అనేటప్పటికి అయ్యి బాబోయ్ ఎందుకండి అలాంటప్పుడు హోమం అనకూడదు, ఎందుకు అలా ఆరాధన చేస్తాం, ఎవరి మీద ఆ తల్లికి కోపం అంటే ఎవరు ధర్మమునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు ధర్మము యొక్క స్వరూపాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారో వారి పట్ల కోపం. వారి పట్ల కోపం వస్తే పక్కనే ఒకటి ఉంది, ఆవిడికి ఇప్పుడు తాపత్రయం దేనికోసం? ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ధర్మం ఎవరికి ఎవరికోసం నిలబెట్టాలి? మీకోసం నా కోసం. సనాతన ధర్మం అని పేరు దానికి. ధ్రియతేవా జనైరితి ధర్మం, అది పట్టుకునే మనందరం నిచ్చెన ఎక్కవలసి ఉంటుంది. మేడ మీదకి వెళ్ళాలి, అక్కడ నిచ్చెన ఉంది. మేడ మీదకి ఎక్కుదాం అనుకునే వాళ్ళకి ఎవరో ఒక ధూర్తుడు వచ్చి నిచ్చెన తీసేసాడు. ఎవడరా నిచ్చెన తీసేసాడు సమయానికి, గబగబా వెళ్ళాలి మేడ మీదకి, నిచ్చెన వేసి సిద్ధంగా ఉంచితే నిచ్చెన తీసేసిన వాడు ఎవరో అని కోప్పడ్డాడు. ఇప్పుడు నిచ్చెన తీసేశాడని కోప్పడింది, ఎక్కవలసిన సమయానికి ఎక్కకుండా పక్కకి తీసేశాడని దెబ్బలాడి తీసుకొచ్చి నిచ్చెన వేశారు. ఇప్పుడు 10 మంది ఆ నిచ్చెన ఎక్కి పైకి ఎక్కారు. పైకి ఎక్కడానికి నిచ్చెన ఎలా ఉపయోగపడుతుందో, మీరు పట్టుకుని తరించడానికి ధర్మం ఒక్కటే మార్గం. అటువంటి ధర్మమునకే హాని చేశారనుకోండి, ధర్మమును నాశనం చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆవిడ కోపం వచ్చింది. ఇప్పుడు మీకెందుకు భయం? మీరు అటు పక్కన ఉంటే, అంటే ధర్మాన్ని పాడు చేసే వాళ్ళల్లో మీరు కూడా ఉంటే మీరు భయపడాలి. ధర్మాన్ని పాడు చేయడానికి మీరు లేరు, ధర్మాన్ని పట్టుకోవడానికి మీరున్నారు. ఇప్పుడు మీకెందుకు భయం? మీ పట్ల ఆవిడ అనుగ్రహం ఉంటుంది. ఘోర రూపము పక్కనే ప్రశాంత రూపమున్నట్టు, రుద్రుడి యొక్క రూపమే శివస్వరూపమైనట్టు, మీకు మంగళప్రదమైన స్వరూపమే చండీస్వరూపం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఎవరు ధర్మానికి ఎదురొస్తున్నారో, ఎవరు ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఆవిడ తుదముట్టిస్తుంది. తుదముట్టించడం అంటే మీరు ఒకటి లెక్క పెట్టుకోండి, చంపేస్తుంది అన్నమాట వాడకండి. చంపేస్తుంది కాదు, శతధ శతవిధ వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా నిర్దయతో వీడు ధర్మాన్ని పాడు చేస్తున్నాడు నేను చంపేస్తానండవు. వాడి యందు మార్పు కలిగి వాడు మళ్ళీ ధర్మాన్ని పట్టుకునేటట్టుగా పూనికనిస్తాడు, ప్రచోదనాన్ని ఇస్తాడు. అమ్మవారు కూడా అదే చేస్తుంది. మళ్ళీ మనందరం ధర్మం పట్టుకునేటట్టుగా చేస్తుంది, ఆ మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ధర్మం పట్టుకున్నారు అంతే, మీకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. ఇప్పుడు ఏది లేకపోవడం వల్ల ఆపద వచ్చిందో, ఆపద పోవడానికి ఏది మార్గమో ఆ మార్గం మీకు చూపిస్తుంది. అన్నవరం వెళ్ళాలి, దారి తప్పి జగ్గంపేటవే పెడుతున్నారు. ఎలాగండి వెళ్ళాలన్నారు? అన్నవరం అనగా ఏమి, అన్నవరం వెళ్ళుట అనగా ఏమి, ఇవన్నీ చెప్తే మీకు ఉపయోగమా? ఇటువైపుకి వెళ్ళండి అని చెప్తే మీకు ఉపయోగమా? వెళ్ళవలసిన దారి, పట్టుకోవలసిన దారి చెప్పేస్తే చాలా, అన్నవరం వెళ్ళిపోతారు మీరు. అది చెప్పేటటువంటిదే చండి. ధర్మాన్ని మీకిచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ కోపంగా ఉంది అంటే దాన్ని వక్రీకరించి, ఆవిడ కోపస్వభావురాలండి, చండీదేవిని ఎలా ఆరాధన చేస్తారండి అని మీరు చెప్పకూడదు. ఈ చండీ హోమం లోకంలో ఇంతగా వ్యాప్తి చెందడానికి, చండీదేవి యొక్క మంత్రభాగం అంతా ప్రచారము జరగడానికి ఒక మహాపురుషుడు, ఒక ఋషి ద్రష్టయ్యి ఉన్నాడు. ఆయన మార్కండేయ మహర్షి. ఆయన మార్కండేయ పురాణము అని ఆయన పేరు మీద ఒక పురాణం ఉంది. దానిలో 78వ అధ్యాయంలో ఉన్నటువంటిదే దుర్గా సప్తశతి. దానికి సప్తశతి అని పేరు. సప్తశతి అంటే 700 అని. దుర్గా సప్తశతి అంటే 700 శ్లోకములలో ఆవిడ యొక్క స్వరూపము ఆవిష్కరింపబడినది, ఆవిడ వైభవము చెప్పబడినది. ఇప్పుడు 700 శ్లోకములలో చెప్పాడా, 700 మంత్రములలో చెప్పాడా, ఇది మీరు పట్టుకోవాలి. శ్లోకమైతే ఒకటి, మంత్రమైతే ఒకటి. ఎందుకో తెలుసా అండి? శ్లోకమైతే అందరూ చదువుకోవచ్చు, మంత్రమైతే అధికారం ఉంటుంది, దానికి ఒక ఉపదేశం ఉంటుంది, దానికి ఒక అంగన్యాసం ఉంటుంది, దానికి ఒక కరన్యాసం ఉంటుంది, దానికి ఒక ఆ మంత్రాధిష్టాన దేవతా దర్శనము చేయడానికి వీలుగా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, తద్దశాంశం తర్పణ ఉంటుంది, దానికి కొంత వ్యవహార శైలి ఉంటుంది. ఇప్పుడు దుర్గా సప్తశతి అంటే 700 శ్లోకములని చెప్పాలా, 700 మంత్రములని చెప్పాలా? మీరు అక్కడ పట్టుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే, దాన్ని ఉపాసన క్రమంలోకి వచ్చేటప్పటికీ మాలామంత్రము అని పిలిచారు. మాలామంత్రము అంటే మంత్రముల యొక్క సమాహారము. మననాత్ త్రాయతే ఇది మంత్ర. దేనిని మీరు బాగా మననం చేస్తే మిమ్మల్ని రక్షిస్తుందో దానికి మంత్రమని పేరు. శ్లోకము మంత్రం ఎలా అయింది అంటే, ఋషి యొక్క శక్తి అటువంటిది. ఆయన శ్లోక రూపంలో ఇచ్చిన, మీరు దాన్ని చదువుకుంటే మీకు మంత్రమును అనుష్ఠించినటువంటి అనుగ్రహమే మీకు కలుగుతుంది, అంత శక్తిని మీకు ఇచ్చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఉపాసన సాధారణంగా మూడు వర్గముల కింద వెళ్ళిపోతుంది. సాధారణంగా మూడుగానే వర్గీకరిస్తారు. ఒకటి, ఏమీ తెలియకుండా నమ్మకంతో చేసినవాడు. చండీ హోమం అంటే ఏమిటంటే మీరు అడిగారనుకోండి, ఆయనకి తెలియకపోవచ్చు, మరి ఎందుకు చేస్తున్నారండి అన్నారనుకోండి, భారతీ తీర్థస్వామి వారు చెప్పారండి చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకి ఫలితం ఇస్తుందా ఇవ్వదా అని నన్ను అడిగారనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ఎందుకో తెలుసా అండి, విశ్వాసముండి చేసినవాడు. రెండవ ఆయన ఒక ఆయన ఉంటాడు, చేస్తూ విశ్వాసము లేనివాడు లేదా సంశయాత్మకమైన విశ్వాసం ఉన్నవాడు. చేస్తుంటాడు, ఈ చండీ హోమం ఫలితం ఇస్తుందా అండి అని మీరు అడిగారనుకోండి, ఏమో అంటారండి మరి అంటాడు. అప్పుడు ఆయనకి ఫలితం ఇస్తుందా అంటే నేను కూడా ఏమని చెప్పాల్సి ఉంటుందంటే, ఏమో ఫలితం ఇస్తారేమో అనుకోవాలండి అని అలాంతే. ఎందుకంటే సంశయంగా చేసింది ఫలితం ఇస్తుంది అని చెప్పడం చాలా కష్టం. మూడో ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన పరిపూర్ణంగా నమ్మి దాని లోతుపాతులను తెలుసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడా అంటే ఆయన ఏం చేస్తూ మీకేం కనపడడం, కానీ ఆయన ప్రతి క్షణం చండీ హోమం చేస్తున్న యజ్ఞ వేది, ఆయనే హోమం చేయబడుతున్నటువంటి అగ్నిహోత్ర కుండం. ఎందుకని అంటే ఆయన అంత లోతుగా దాన్ని పరిశీలనం చేసి అంత గట్టిగా దాన్ని పట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయన బయటికి ఏం చేయడు, కానీ లోపల ఎప్పుడు దాని వైభవాన్ని తలుచుకుని మురిసిపోతూ బాగా కడుపు నిండా తినేసినటువంటి వాడు ఎలా తేణుస్తాడో అలా అబ్బా అబ్బా అంటూ ఉంటాడు. అది జ్ఞాపకం వచ్చి నమ్మి చేసిన వాడికన్నా, చేసి నమ్మని వాడికన్నా, చేశాడా అంటే పైకి చేస్తున్నట్లు కనపడకపోయినా తలుచుకు రమించిపోగలిగిన వాడు ఎవడున్నాడో వాడు పై స్థాయిలో ఉంటాడు. ఇది అందుకే దుర్గా సప్తశతి జపం చేస్తారు. దుర్గా సప్తశతి ఎప్పుడూ హోమమే చెయ్యాలనేం లేదు, సప్తశతి జపం చేసుకుంటారు అంటే దాన్ని పారాయణం చేస్తారు, చదువుతారు, ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని పర్యాయములు చదువుతున్నాను అని చదువుతారు. చదివితే అది ఫలితం ఇచ్చేస్తుంది అంతే. ఎందుకు ఇచ్చేస్తుంది అంటే దాని స్వరూపం అలా నడిచింది. ఆయన ఇచ్చింది 700 శ్లోకాలు, 700 శ్లోకాలు కలిపి మాలామంత్రం, మళ్ళీ 700 శ్లోకాలు 13 అధ్యాయముల కింద విడిపోయాయి. 13 అధ్యాయములు 3 చరిత్రల కింద విడిపోయాయి. మొదటిదాన్ని మొదటి చరిత్ర అని పిలుస్తారు, ప్రథమ చరిత్ర. రెండోది మధ్యలో ఉంది కాబట్టి మధ్యమ చరిత్ర. మూడవదాన్ని ఉత్తమ చరిత్ర అని పిలుస్తారు, చివరి చరిత్ర కాదు ఉత్తమ చరిత్ర అంటారు. 3 చరిత్రల కింద నడుస్తాయి. బాగుందండి, 3 చరిత్రల కింద నడుస్తాయి అన్నారు కదా, ఎందుకు అలా విభాగం చెయ్యాలి మూడుగా సప్తశతిని? అంటే మొదటి చరిత్ర దేని గురించి చెప్తుంది అంటే మధుకైటభ సంహారం గురించి చెప్తుంది. మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు అమ్మవారితో యుద్ధం చేయడం, అమ్మవారు వాళ్ళని సంహారం చేయడం. రెండవ అధ్యాయం దేని గురించి చెప్తుంది అంటే మహిషాసురుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి వధించడం గురించి చెప్తుంది. ఉత్తమ చరిత్రం మూడవ భాగం దేని గురించి చెప్తుంది అంటే శుంభనిశుంభులు అనేటటువంటి రాక్షసుల్ని అమ్మవారు వధించడం గురించి చెప్తుంది. ఇప్పుడు ఇందులో 3 రాక్షసుల యొక్క సంహారం ఉంది దుర్గా సప్తశతిలో. ఈ 3 రాక్షసుల యొక్క సంహారము చెయ్యడమేనా అందులో ఉన్నది, ఇంకేమైనా ఉందా? అంటే మళ్ళీ ఇందులో మీరు ఏరుకోవడానికి ముత్యాలు ఉన్నాయి. అవి పెద్దలు ఏం చెప్తారంటే 1వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఈ 4 కవచముల కింద చెప్తారు. ఇవి ఎంత శక్తివంతములంటే ఇంకా దుర్గా సప్తశతి పారాయణ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది దాని శక్తి ఉంటో. 1వ అధ్యాయం చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారిని స్తోత్రం చేశారు. 4వ అధ్యాయంలో దేవేంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. 5వ అధ్యాయంలో దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు. 11వ అధ్యాయంలో నారాయణీ స్వరూపంగా అమ్మవారు స్తోత్రం చేయబడింది. స్తుతి అంటే స్తోత్రము అంటే స్తుతి చేయడం, ఆ స్తుతి చేయడం కూడా మనకి రాదు. 4 అధ్యాయములలో 1, 4, 5, 11 అధ్యాయాలలో చేయబడినటువంటి స్తోత్రం ఏముందో ఈ 4 అధ్యాయములు అత్యంత శక్తివంతమైనటువంటి అధ్యాయాలు. వీటిని పారాయణ చెయ్యండి అని చెప్తారు. చండీ హోమమే చెయ్యాలని లేదు, చేస్తే చాలా మంచిది, నేను కాదంటలేదు. హోమం చేసినప్పుడు ఆ దేవతే వచ్చి స్వీకరిస్తుంది హవిస్సుని. మీరు నియమంగా అంటే ఆ శౌచాన్ని పాటిస్తూ ఈ అధ్యాయాల్ని పారాయణ చేశారనుకోండి, ఏమిస్తుంది అని నన్ను అడిగారనుకోండి, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుందండి, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుందండి, ఏమండి మేము 1, 4, 5, 11 పారాయణ చేస్తే మాకేం వస్తుందండి అని అడిగారనుకోండి, నేనేమనాల్సి ఉంటుందంటే మీకేం రాదండి అని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వస్తుందని చెప్పడం కుదరదు కాబట్టి, ఏదైనా వస్తుంది. ఎందుకో తెలుసా? ప్రథమ చరిత్ర, ద్వితీయ చరిత్ర, తృతీయ చరిత్ర అని ఎందుకు విడతీశారంటే, అంటే ఉన్న సమయంలో చెప్పాలి కాబట్టి నేను అలా ప్రయత్నం చేస్తున్నాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా అమ్మవారిని చెప్పారు. ఇది మీరు పట్టుకోవాలి తత్వాన్ని. ఈ మూడు చరిత్రల్లో మొదటి చరిత్ర మహాకాళీ స్వరూపం, రెండవ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపం, మూడవ చరిత్ర మహాసరస్వతి స్వరూపం. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో మీకు ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటివి ఈ మూడే. మహాకాళి పటుత్వం, ఆరోగ్యం, బలం, శత్రువుల మీద జయం, కార్యసిద్ధి, మనస్సుకి జమం, ఇవి ఏవి కావాలన్నా కాళీస్వరూపం యొక్క అనుగ్రహం. బాహ్యంలో ఐశ్వర్యం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఉన్నది అనుభవించాలన్నా, మనశ్శాంతితో ఉండాలన్నా మహాలక్ష్మీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి. మీకు విన్నది లోపల బాగా పట్టుకోవాలి, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి, మీ కీర్తి ప్రకాశించాలి, మహాసరస్వతీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఈ మూడు అనుగ్రహాలు ఒక తల్లివే, ఒక తల్లే వేషం మారుస్తుంది అంతే, తత్వం ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటుందో పోస్ట్, ఆయన కలెక్టర్ గారు, ఆయనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఇద్దరు ఉండరు, ఒక ఆయనే ఉంటాడు. ఆయనకి తీర్పు చెప్పాలనిపించింది అనుకోండి, తీర్పు చెప్పియచ్చు. ఆయన ఫైర్ అన్నాడు అనుకోండి, పోలీసులు తుపాకులు పెట్టి కాల్చేయచ్చు. ఆయన ఛార్జ్ అన్నాడు అనుకోండి, లాఠీలు పెట్టి కొట్టేయచ్చు. ఆయనే వీడికి ఒక పట్టా ఇవ్వండి అన్నాడు అనుకోండి, భూమి పట్టా ఇచ్చేయచ్చు. ఆయనే ఇక్కడ ఒక స్కూల్ పెట్టండి అన్నాడు అనుకోండి, పెట్టచ్చు. ఆయనే ఆ ఆఫీసులో ఆయన పనిచేస్తుండకపోయినా ఆయన ఆఫీసులోకి వెళ్ళి ఓ ఫైల్ తీసి సీజ్ చేసి సీల్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇన్ని అధికారాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయన మ్యాజిస్ట్రేట్గా ఉండాలనుకున్నప్పుడు మ్యాజిస్ట్రేట్, కలెక్టర్గా ఉండాలనుకున్నప్పుడు కలెక్టర్, ఆయన సర్ప్రైజ్ చెక్ చేయాలనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీ, ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆయా పరిస్థితిని బట్టి అత్యున్నతమైన అధికారిగా ఆయన అయిపోతున్నాడు. దేనివల్ల? మీరే వేసుకున్నటువంటి ఒక ఆర్డర్ వల్ల, మనుష్య నిర్మితమైన ఒక ఆర్డర్ అది, దానివల్ల కలెక్టర్కి అన్ని అధికారాలు వచ్చాయి. వేదం ఇచ్చినటువంటి అధికారం, ఈశ్వరుడు తనంత తానుగా కల్పించుకున్న అధికారం. ఇప్పుడు అమ్మవారు సరస్వతిగా తెల్లబట్టలు వేసి కూర్చుంది, మీకు జ్ఞానం ఇచ్చేస్తుంది, మీకేం అభ్యంతరమా? ఆవిడే పచ్చటి బట్ట కట్టు కూర్చుంది, ఐశ్వర్యం ఇచ్చేస్తుంది. ఆవిడే నల్లటి బట్ట కట్టు కూర్చుంది, మీకు కావలసిన ఆరోగ్యం, శక్తి సమస్తం ఇస్తుంది. ఆవిడే వేషం మారుతుంది, లక్ష్మి ఒకరు, సరస్వతి ఒకరు, లేకపోతే పార్వతి ఒకరు ఉంటారని మాత్రం మీరు అనుకోకండి, ఒక్కరే ఉంటారు. వారే పైన ఉన్నటువంటి వస్త్రాన్ని మారుస్తారు, అంటే రూపాన్ని మారుస్తుంది. మారిస్తే ఆ ఒక్కరే మీకు అన్నీ ఇస్తారు. ఆ ఒక్క పరాశక్తిని మీరు దుర్గా అనండి, చాముండ అనండి, మహాసరస్వతి అనండి, లక్ష్మి అనండి, కాళీ అనండి, శారదా పరమేశ్వరి అనండి, అఖిలాండేశ్వరి అనండి, సుగంధ కుంతలాంబ అనండి, చాముండ అనండి, మీ ఇష్టం ఏ పేరుతో పిలవండి, కానీ ఆవిడ మాత్రం మీకు అన్నీ ఇవ్వగలదు. ఇది నిరూపించడం దుర్గా సప్తశతి యొక్క లక్షణం. అందుకే చండీ హోమం అంత శక్తివంతమైంది. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడుగుతారు, మరి ఈ కోపం అనేటటువంటి మాట ఆరాధనలోకి ఎలా సమన్వయం అవుతుందండి? మరి ఆవిడ ధర్మమునకు హాని చేసిన వాళ్ళ మీద కోపంతో ఉంటే కదా. ధర్మానికి హాని చేసిన మధుకైటభుల్ని సంహరించింది, ధర్మానికి హాని చేసినటువంటి మధుకైటభుల్ని సంహరించింది, మహిషాసురుణ్ణి సంహరించింది, ఆ తల్లే శుంభని శుంభుల్ని సంహరించింది. మరి మేము ఉపాసన కొరకు ఆవిడ ప్రసన్నమూర్తి అని అనుకోవడం ఎలా భావనలో? మీకు నేను బాగా తేలిక మాట ఒకటి చెప్తా, మీ దగ్గరికి వచ్చి చేతకాని వాళ్ళు కొన్ని మాటలు చెప్తుంటారు లోకంలో సాధారణంగా, అమ్మో ఉగ్రస్వరూపం అండి అంటుంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇవాళ చెప్తున్న మాట, ఉగ్రస్వరూపము అందరి పట్ల కాదు, ఆమె ప్రసన్నమూర్తియే. కాళికాదేవి రామకృష్ణ పరమహంసకి గొప్ప జ్ఞానం ఇచ్చింది. ఏం మీకు అనుమానమా? మీరు రామకృష్ణ పరమహంస జీవితాన్ని చదవలేదా? మరి కాళీస్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస అంత గొప్పవారు అవ్వలేదా? ఇప్పుడు ఇక్కడ గురుపరంపర చెప్తూ చెప్పారు. నృసింహస్వామి వారిని అంత ఆరాధన చేసినటువంటి నృసింహ భారతీ స్వామివారు శృంగగిరి పీఠానికే మణిపూసయ్యి అంత కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చారు. అటువంటి నరసింహస్వరూపాన్ని ఆరాధన చేసినటువంటి వారు అంత గొప్పవారు కాలేదా? మీరు ఎలా పట్టుకున్నారన్న దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. గంగానది ఒక చోట పర్వతం మించి కింద పడిపోతుంది. అలా ఇలా కాదు. రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నొరగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల సల్పుతో జంఘలించు తన భోభాగము నుండి జారం పైనుంచి కిందకి జారిపోతుంది ఆకాశం నుంచి. అంత దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో గంగ ఉందనగా ఇక్కడ మీకు గుండె బలహీన పడిపోతుంది. అంత జరి, అంత చప్పుడు అలా పడుతోంది. ఇప్పుడు మీరు ఎలాగో అలా కష్టపడి దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడి నుంచి బండ మీద ఆవిడ పడుతూ ఉంటే మళ్ళీ ఆంతెత్తు పైకి లేస్తోంది తుంపర. ఇప్పుడు ఆ గంగా స్నానం గొప్పది. ఇప్పుడు నేను అన్నాను, ఏమండి మీరు వెళ్ళి దాని కింద తల పెట్టండి, మీకు స్నాన ఫలితం వస్తుందన్నాను. మీరు పెడతారా? మీరు పెట్టరు. అమ్మో, దాని కింద తల ఎలా పెడతానండి అంటారు. ఎందుకు పెట్టలేనంటున్నారు? అక్కడ గంగ మీరు తల పెట్టడానికి యోగ్యంగా లేదు. అంత మాత్రం చేత గంగ కాకుండా పోయిందా? అది చెప్పండి నాకు. గంగ కాకుండా పోయిందా? గంగ కాకుండా పోలేదు. ఇప్పుడు ఆ తల పెట్టలేకపోయినా ఇలా అంటే చాలు, మీకు నమస్కార ఫలితమే, స్నాన ఫలితమే. ఆ గంగే కొంచెం మీరు 4 అడుగులు కిందకి దిగేటప్పటికి రాళ్ల మించి ఇలా వెళ్ళిపోతుంది. అక్కడ స్నానం చేశారు. ఆ గంగలోనే చేయాలండి, ఈ గంగలోనే చేయకూడదని అంటారేమిటి? అనరు. మీరు ఎవరి మీద కోపంతో ఉందో అమ్మవారు తెలుసుకోకుండా ఆవిడ్ని ఉగ్రస్వరూపం అనకూడదు. ఎవరి మీద ఉగ్రస్వరూపం అని అడగాలి. అధర్మం మీద ఉగ్రస్వరూపం అంటే మీకు రక్షకురాలు, ఆవిడ మీకు కన్న తల్లి. ఒక బిడ్డడి దగ్గరికి ఓ కుక్క, ఓ పిచ్చి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడి మీద కలిగిపడబోతోంది. అమ్మ ఏమీ కనపడలేదు, అక్కడ మడత మంచం ఊస కనపడింది. ఆ ఊస తీసేసి పిచ్చి కుక్క అమ్మని కరవదా అంటే నాకేమైనా పర్వాలేదు, పిల్లాడు రక్షింపబడాలి. ఆ కుక్క మీద పడి అమ్మ ఆ ఊచతో కుక్కను పొడిచేస్తోంది. పిచ్చి కుక్క భయపడాలేమో కానీ అమ్మని చూసి పిల్లాడు భయపడాలా? ఇప్పుడు అమ్మ ఎంత కోపంతో చీర పైకి తీసి ఇలా దోపుకుని జుత్తు విడిపోయి ఆ మడత మంచం ఊచ చేత్తో పట్టుకుని పిచ్చి కుక్కని పొడిచేస్తున్నా సరే పిల్లవాడికి అమ్మ, మా అమ్మ వచ్చింది సమయానికి, కుక్కని పొడి చేస్తోంది, అమ్మ ఉండబట్టి నేను రక్షింపబడ్డాను. ఇప్పుడు మీకు భయమా, పిచ్చి కుక్కకి భయమా? నాకు చెప్పండి, పిచ్చి కుక్కకి భయం, నువ్వెందుకు ఉగ్రస్వరూపం ఉంటున్నావు? మా అమ్మ ఉగ్రస్వరూపం అంటే అందుకని ఇంకా నేను ఈ అమ్మ దగ్గర ఉండనని అనగలవా నువ్వు? అమ్మ ఉగ్రస్వరూపం నీకు కాదు, అధర్మానికి ఉగ్రస్వరూపం నీకు అమ్మ. అలాంటి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కోసమని చెప్పి అమ్మ పిచ్చి కుక్క మీద ఊచ పట్టుకుని వెళ్ళిపోయావా నా తల్లి? నిన్ను కరవదా అమ్మా, నా కోసం వెళ్ళావా అమ్మ? నువ్వు లేకపోతే నా బతుకెక్కడుందమ్మా అన్నారనుకోండి, ఇప్పుడు అమ్మకి ఇంక స్తోత్రం లేదు, అమ్మ పొంగిపోతుంది. ఎందుకంటే మీ పట్ల అమ్మతనం అంతే, మీరు ఇంకా అమ్మకి ఏమి ఇవ్వలేరు. మీకోసం పిచ్చి కుక్క మీద పడిపోయిన అమ్మకి మీరేమిస్తారు? చెండి అంటే అంతే. చెండి అంటే మన కోసమని అధర్మం మీదకి విరుచుకుపడి మనల్ని కాపాడదామని నిరంతరం ప్రయత్నిస్తున్న తల్లి. అమ్మా అని ఇలా అన్నాం అనుకోండి, అబ్బా వీళ్ళు నా బిడ్డలరా అని పొంగిపోయి హక్కును చేర్చుకుని కాపాడే మాతృస్వరూపిణి మీకు. చేతకాని వాళ్ళు చెప్తారు ఉగ్రస్వరూపం అని. ఉగ్రస్వరూపం మీకు కాదు, నాకు కాదు, రాక్షసులకి ఉగ్రస్వరూపం. అందుకని ఆవిడ ధర్మమును కాపాడడానికి ఆ స్థితిని పొందుతూ ఉంటుంది. అందుకే యథాయథాహి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా నేను తదా తేసాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని చెప్పింది ఆవిడ దేవీ భాగవతంలో. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని రక్షిస్తూ ఉంటాను. అందుకే విష్ణువు అమ్మవారు ఇద్దరు అభేదం, నారాయణ నారాయణి ఇద్దరి పని ఒకటే. ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆవిడ అంతే. ఆవిడ కూడా ఏం చెప్తుందంటే ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు సంభూతాసురనాచాయ దేహం నేను అప్పుడప్పుడు సంధారయామ్యహం నేను ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాను అని ఆవిడ చెప్పింది. ఇద్దరి ప్రతిజ్ఞలు ఒకటే. స్త్రీ రూపంగా విష్ణువు లోకాన్ని రక్షిస్తే నారాయణి, పురుష రూపంగా రక్షిస్తే నారాయణ. ఇద్దరిది స్థితికార లక్షణం. ఇద్దరిది స్థితికార లక్షణం, ఇద్దరిది రక్షించే లక్షణం, ఇద్దరిది కాపాడే లక్షణం. అందుకే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం వైష్ణవి లేదా నారాయణి, పురుషస్వరూపం విష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వం. తప్పించి ఇద్దరు వేరు వేరు అని మీరు భావన చేయకూడదు. తత్వాన్ని పట్టుకోగలిగితే, అందుకే విష్ణువుకి అవతారాలు, అమ్మవారికి అవతారాలు. ఎందుకు అవతారాలు అంటే సరదా కాదు, అలా వచ్చి లోకాన్ని రక్షించాలి. వాడు అలా అడిగాడు, నేను అలా అయితే చచ్చిపోతానన్నాడు, అందుకని ఆవిడ అలా వస్తూ ఉంటుంది, వచ్చి అక్కడక్కడ ఆ రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది. ఇది దేని కొరకు అంటే మనని రక్షించుట కొరకు. ఇది మీకు ఈ తత్వం ఎక్కడి నుంచి ప్రకాశించాలి, గురుముఖత ప్రకాశించాలి. గురువు ఎవరు? కారణజన్ముడు. గురువు లౌకికమైనటువంటి జీవితం చేస్తున్నవాడు కాడు. ఆయన దేనినైనా సాధించగలడు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక గురువు శక్తి ఏమిటంటే ఈశ్వరుణ్ణి శాసించగలడు. ఒక గురువు ఈశ్వరుణ్ణి శాసిస్తాడు, వీల్లేదు ఇలా చెయ్యి అంటాడు, అలా చేస్తుందంతే, అలా చేస్తాడంతే ఈశ్వరుడు. ఎందుకని అంటే గురువు లేనినాడు ఈశ్వరుని ఆస్తిత్వము ప్రకాశించదు కనుక. గురువు లేకపోతే ఈశ్వరుడు తెలియడు లోకానికి. గురువు అంటే నిరంతర ఉపాసకుడు, ఎప్పుడూ ఈశ్వరుని యందు రమిస్తూ ఉంటాడు. తివిరి అజ్ఞానతి మీద ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటారు పోతన గారు సాందీపనీ మహర్షి గురించి చెప్తూ. ఎప్పుడు భగవంతుడి గురించి తలుచుకు 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 రమిస్తూ ఉంటాడు గురువు. అటువంటి గురువు తలరాతని కూడా మార్చగలడు, ఈశ్వరుణ్ణి శాసించగలడు. ఈమె ఈ జన్మకి దరిద్రం అనుభవించాలని రాశారు బ్రహ్మగారు. ఒక బ్రాహ్మణి లలాటమనందు శంకర భగవత్పాదులు వెళ్ళారు, ఓ ఎండు ఉసిరిక వేసింది, ఆయన కనకధారా స్తోత్రం చేశారు అంతే. అమ్మవారు పొంగిపోయి కనక ఉసిరికలు కురిపించింది, ఆవిడ దరిద్రం తీరిపోయింది. శంకరాచార్యులు వారు ఉసిరికాయ పట్టుకెళ్ళారా, అమ్మ 10% నాకు ఇవ్వి అని అడిగారా? ఆయనేం తీసుకెళ్ళలేదు. ఒక వృద్ధ బ్రాహ్మణికి కనక ఉసిరికలు కురిపించగలిగిన వారు తన కొరకు తాను అనుకుంటే ఏమి సాధించలేరు. ఆయన ఓ కాషాయం కట్టుకుని ఓ కర్రట్టుకుని ఓ కమండలం పట్టుకుని భూలోకం అంతా తిరిగారు. కౌపీనవంత కరుభాగ్యవంత అన్నారు, గోచీ పెట్టుకున్న నాకన్నా చక్రవర్తి ఎవడు అన్నారు. అంటే గురువు తన కొరకు తాను చేసుకునేవాడు కాడు. ఎందుకో తెలుసండి, ఆయన నిత్యతృప్తుడు. ఆయన్ని మీరు వెళ్ళి ఓ ప్రశ్న వేశారనుకోండి, అయ్యో మీకు ఇది లేదండి, మీ గురువుగారు మీకు ఏం కావాలండి అని మీరు అన్నారనుకోండి, నాకేం లేదండి అంటాడు. లేకపోతే కదా అడగడం, నాకేం లేదంటాడు గురువు. ఎందుకంటే ఆయనకి ఏమిటంటే ఆయన అన్నీ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. నువ్వు ఎలా అయ్యావు, నీకు ఏసీ లేదుగా. ఏసీ వల్ల నీ ఒళ్ళు చల్లబడుతోందేమో, కరెంటు పోస్తే ఉక్కబోస్తోందేమో, లోపల ఎప్పుడూ ఈశ్వరుడి గురించి నిరంతరము ఆలోచించిన నాకు ఆనంద ప్రవాహపు పొంగు చేత నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను, చల్లగానే ఉంటాను. నాకేమిటో బయట విషయాలతో నాకేమి సంబంధం, ఆ పాటి కూడా పైకి తనని తాను పొగుడుకోడు. ఏమిటో పర్వాలేదండి, హాయిగా ఉంటుంది కదా అంటాడంతే. అందుకే ఆయనకి ద్వంద్వములుండవు. అందుకే తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అన్నారు మహానుభావుడు. భక్తి యోగంలో నాకు అటువంటి వాళ్ళంటే ఇష్టం అన్నారు. ఆ గురువు ఏదైనా ఇస్తాడు మీకు, ఏదైనా ఇవ్వడం అంటే ఏదైనా మీరు పొందగలిగినటువంటి మార్గాన్ని మీకు ఇస్తాడు, ఆ దారి చెప్తాడు. ఈ దారి పట్టుకో నీకు అందుతుంది అంటాడు. ఇప్పుడు ఆ దారిని నమ్మడం మీ వంతు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. గురువు ఏం చెయ్యగలడు, మీకు దారి చెప్పగలడు. ఇప్పుడు ఇలా వెళ్ళండి, విజయవాడ వస్తుంది, మీరు ఎక్కడ తిరగక్కర్లేదు, ఈ హైవే మీద వెళ్ళిపోండి, విజయవాడ వస్తుంది. మీరు నమ్మి వెళ్ళిపోతే విజయవాడ వస్తుంది. మీరు అపనమ్మకంతో అలా అన్నాడు కానండి, అలా వెడితే మాత్రం వచ్చేస్తుందా, ఓసారి కుడి పక్కకి తిరిగి చూద్దాం అన్నారు అనుకోండి, విజయవాడ వస్తుందని చెప్పడం కష్టం. ఏదైనా రావచ్చు విజయవాడ తప్ప. కాబట్టి నమ్మడం మీ వంతు, మీ గురియే గురువు. మీకు ఎవరి మీద అంత గురి ఉందో ఆ గురి సాకారమును పొందితే గురువు అవుతారు. తప్ప మీరు గురి లేకుండా గురువుగారు గురువుగారు అంటే మీ గురువుగారు ఎవరు, మీ గురి గురువుగారు అవుతుంది అంతే. భగవాన్ రమణులు ఇదే చెప్తారు తరచు. కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పాలి సప్తశతి గొప్పతనం చెప్తే? సప్తశతి గురించి చెప్పాలి అంటే ఎవడో సామాన్యుడు చెప్పేస్తే కుదరదు, కారణజన్ముడైన వాడయి ఉండాలి, ఆయనకి ఈశ్వర తత్వము ప్రకాశించినదై ఉండాలి, ఆయన శ్లోకంగా చెప్తే అది మంత్రం కావాలి, అంత శక్తి ఉన్నవాడయి ఉండాలి.
ఎవరైనా మార్కండేయ మహర్షి. ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే ఒక్కటే కారణం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆయుర్దాయం కోసం అని చెప్పి ఆయన శివలింగాన్ని పట్టుకోలేదు. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు అంటే ఏమిట్రా, ఈశ్వరుడు ఎక్కడ లేడు నాన్న అని అడిగితే అంతటా ఉన్నానని నిరూపించుకోవడం ఈశ్వరుడి బాధ్యత అయింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో, ఇక్కడ ఉన్నాడా అంటే తేలిక ఇక్కడే ఉన్నాడని చెప్పచ్చు, ఎక్కడ లేడు నాన్న అన్నాడు ఆయన. పెద్ద గొడవ వచ్చి పడింది ఈశ్వరుడికి. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి, ఎందెందు వెనక్కి చూచిన అందందే కలడు తన వగ్రని వింటే అన్నాడు. ఎక్కడున్నాడంటే ఏంటి, ఎక్కడైనా ఉన్నాడన్నాడు, ఎక్కడైనా ఉన్నాడా అన్నాడు ఈయన. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాడా అన్నవాడు ఈ వేలు ఎత్తుతాడు, ఇక్కడ ఉన్నాడా అంటాడు. అంటే ఈయన ఏమంటాడు మళ్ళీ మళ్ళీ అదేం మాట, అంతటా ఉన్నాడు అన్నాను కదా అంటాడు. అయితే రమ్మను అంటాడు, ఆయన రాలేదు. ఇప్పుడు ఎవరి మాట పోయింది, ప్రహ్లాదుడి మాట పోయింది. తనని నమ్ముకున్నవాడి మాట నిజం చెయ్యవలసిన బాధ్యత ఈశ్వరుడి, కాబట్టి ఇప్పుడు ఆయన రావాలి. రావడం అంటూ వస్తే హిరణ్యకశిపుడు ఉండకుండా రావాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబులన్. ఈ సమస్త బ్రహ్మాండములు నారసింహంగా నిండిపోయాడు. అలా మార్కండేయుడు కూడా ఈ లోకంలో ఒక విషయాన్ని నిరూపించాడు. ఆయన నాకు ఆయుర్దాయం ఇయ్యని శివలింగాన్ని కౌగులించుకోలేదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ విషయాన్ని. ఆయన ఏం చేశాడంటే, మాఘమాసంలోనే వచ్చాడండి యమధర్మరాజు గారు, మాఘమాసంలోనే శుక్లపక్షంలోనే నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే తదియ తిథినాడు అనుకుంటా వచ్చాడు. యమభటులు తీసుకురాలేకపోతే యమధర్మరాజు గారే బయలుదేరి వెళ్ళినటువంటి తిథి మాఘమాసంలోనే వస్తుంది. ఆయన శివలింగాన్ని కౌగులించుకుని ఉన్నాడు. నేను లోపలకొచ్చి తేవడం కుదరదు, బయటికి రా అన్నాడు, నేను రానన్నాడు. అయితే ఇక్కడి నుంచే వేస్తానని పాశం వేశాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, శివా శివా నాకు ఆయుర్దాయం ఇవి అనలేదు. ఆయన అన్నాడు, ఇదేమిట్రా నా మీద పాశం వేస్తానంటావేమిటి, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర నేను చంద్రశేఖరా నిన్ను ఆశ్రయించి ఉన్నాను, రత్నసానుసరాసనం రజతాద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానుల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. ఆయుర్దాయం ఇమ్మని లేదు, చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, కింకరిష్యతి వయ్యమహ, ఓ యమ నువ్వు నన్ను ఏం చేస్తావురా అన్నాడు. ఆయుర్దాయం ఇమ్మని అడుగుతున్నాడా, నేను నిన్ను పట్టుకుని ఉండగా వీడు నన్నేం చేస్తాడని అడుగుతున్నాడు. యముడి వంక చూసి మాట్లాడుతున్నాడు, శివుడితో మాట్లాడలేదు. మీరు పట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. చంద్రశేఖరాష్టకం అంటే అది. శివలింగాన్ని కౌగలించుకున్నాడు, చంద్రశేఖరమాశ్రయే నేను ఈయన్ని పట్టుకుని ఉన్నాను, కింకరిష్యతి నువ్వేం చేస్తావురా, వై యమహ యముడవైతే నన్నేం చేస్తావు అన్నాడు. ఆయన ఆశ్రయించి ఉంటే నేనేం చేస్తానేమిటి, తీసేస్తా ప్రాణాలని పాశమేశాడు. ఇప్పుడు ఆయన గట్టిగా కౌగులించుకుని ఉండడంలో పాశం శివలింగానికి కూడా పడింది. ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ఆవిర్భవించి ఎడంకాలతో తన్నాడు గుండెల మీద, యముడు చచ్చిపోయాడు. శంకర భగవత్పాదులు ఈ సందర్భానికి లేచి నిలబడన్నారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమస్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్తోత్రం చేశారు మహానుభావుడు జగద్గురువులు. ఏమి శంకర భగవత్పాదులు, ఆయన అన్నారు మహానుభావ, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం, దక్షిణామూర్తిగా అపస్మార కొన్ని తొక్కిపెట్టావు, కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్నావు, ఎక్కడో ముళ్ళతో ఆ తుప్పలతో నిండి ఉన్న శ్రీశైల పర్వతం మీద విహారం చేస్తూ ఉంటావు, ఆ పాదాలు ఎంత నిప్పుడుతున్నాయో తండ్రి, మణిపాదుకలు తొడుక్కో, నా మనస్సు అన్న మణిపాదుకలు ఇస్తున్నాను దాని మీద పాదాలు పెట్టవయ్యా అన్నారు. ఇది అవకాశంగా తీసుకుని తన మనసు మీద ఆయన పాదాలు పెట్టించాలంటే శంకరులు, కైలాస శంకరుడు ఒకడు, కాలడి శంకరుడు ఒకడు, ఆ ఇద్దరు ఒకరే. అంటే మనం ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పడం కోసం. ఇప్పుడు చంద్రశేఖరమాశ్రయే కింకరిష్యతి వయ్యమహ అని మార్కండేయుడు ప్రశ్న వేస్తే యమధర్మరాజు చచ్చిపోయాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు స్తోత్రం చేస్తే సరే వేరు కారణం చెప్పి ఈశ్వరుడు బతికించాడు యమధర్మరాజు గారిని. అంటే ఈశ్వరుడు యొక్క పాదములు పూనికతో పట్టినవాడు కాలుని కూడా గెలవగలడు. నిరూపించాడు ఈ లోకానికి మార్కండేయుడు. ఎప్పుడు? 16 ప్రాయంలో. జ్ఞానానికి వయసుకి సంబంధం ఏమైనా ఉంటుందా? ఉండదు. వయసుకా నమస్కారం, జ్ఞానానికా నమస్కారం? ఆయన ఈశ్వర తేజస్సుకి నమస్కారం, ఆయన భక్తికి నమస్కారం, ఆయన జ్ఞానానికి నమస్కారం. కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని లోకానికి కూడా ప్రకాశింపజేసినవాడు, శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పరిపూర్ణంగా అనుభవించినవాడు మార్కండేయుడంటే. మీరు అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి, మార్కండేయ ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. నేను ఇప్పటికీ శ్రీకాళహస్తి వెడితే బయట తుమ్మిపూలు అమ్ముతూ ఉంటారు, తప్పకుండా తుమ్మిపూలు కొనుక్కొని మొన్న నాతో వచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాను అక్కడికి. ఆ మార్కండేయ లింగం దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికా జనమః, ఓం ఊర్ధ్వా జనమః అంటూ తుమ్మిపూలతో అక్కడ పూజ చేసుకుని వెళుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళండి, మార్కండేయ మహర్షి చేత ప్రతిష్ట జరిగినటువంటి శివలింగం ఒకటి కనపడుతూ ఉంటుంది. అంతటి మహానుభావుడు ఆ మార్కండేయ మహర్షి. మనకి దుర్గా సప్తశతి ఇచ్చారు అంటే అది ఎంత గొప్ప శక్తి కలిగినదై ఉంటుందో. అంత పూనిక ఉన్నవాడి నోట్లోంచి వచ్చింది సప్తశతి. ఎందుకు రావాలి? ఆయన ఎక్కడ నుంచి ఆవిర్భవించిందో పట్టుకుని మనకిచ్చారు. ఇది మీరు తెలుసుకుంటే చండీ హోమం యొక్క పూర్ణాహుతి ఎందుకు చూడాలో మీకు అర్థమవుతుంది. సురధుడు సమాధి అని ఇద్దరు, సురధుడు క్షత్రియుడు, సమాధి వైశ్యుడు. వీళ్ళిద్దరూ సుమేధుడు అనబడేటటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు బాగా గుర్తుపెట్టుకోండి. కావాలని వెళ్ళిన వాళ్ళు కారు. వాళ్ళిద్దరూ మున్యాశ్రమానికి వెళ్ళి మనం నమస్కారం చేద్దామని వెళ్ళలేదు, వాళ్ళిద్దరూ వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? రాజు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేసినటువంటి చక్రవర్తి, సమాధి వైశ్యుడు అపారమైనటువంటి ధన సంపత్తిని సంపాదించినవాడు. ఇద్దరూ మున్యాశ్రమానికి వెళ్ళడానికి కారణం లోభమునందు కలిగిన వైక్లభ్యం. రాజుకి ఈయన ఇంత రాజ్యానికి చక్రవర్తి కావడం ఏమిటి అని మిగిలిన రాజులందరూ తిరుగుబాటు చేసి ఆయన రాజ్యాన్ని లాగేసుకున్నారు. ధనికుడు యొక్క పిల్లలు, భార్య, వీళ్ళందరూ ఈయన మనం చెప్పినట్టు ఖర్చు పెట్టట్లేదు, ఈయన ఎంతసేపు ఈయన కోరుకున్నట్టే ఖర్చు పెడుతున్నాడని ఈయన ఐశ్వర్యాన్ని లాగేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికీ ఎవరు ఆశ్రయం అయ్యారు? తెలిసో తెలియకో ఇద్దరూ మున్యాశ్రమానికే వచ్చారు. ముని ఏం చేశాడు, ఎందుకు వచ్చారని అడగలేదు. ముని అంటే ఎవరంటే, ఏ కారణం చేతనైనా సరే తాపమును పొందిన వాడికి ఉపశాంతినివ్వగలిగినటువంటి వటవృక్షమే గురువు. ఎవరికైనా ఆయన ఒక్కటే చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అంతే. కాబట్టి చెట్టుకి ఎవరొచ్చినా నీడనిస్తుంది, చెట్టు యొక్క లక్షణం అది. అలాగే ఎవరికైనా ఆశ్రయం ఇస్తాడు గురువు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, అటు క్షత్రియుణ్ణి రాజుని ఆదరించాడు, వైశ్యుణ్ణి ఆదరించాడు. వీళ్ళిద్దరి గురించి గురువుగారు అడగలేదు. మీరు బాగా పట్టుకోవాలి, దుర్గా సప్తశతి ఎందుకు వచ్చిందో పట్టుకోవాలి. మీరు చండీ హోమం ఎందుకు వచ్చిందో పట్టుకోవాలి. ఒకనాడు వైశ్యుడు ఎక్కడో కూర్చుని ఏదో బాధపడుతున్నాడు, రాజుగారు బాధపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన మనలాగే బాధపడుతున్నట్టున్నాడే అని మీరు ఎవరని అడిగాడు? నేను వైశ్యుణ్ణి, నా పేరు సమాధి, ఎందుకు వచ్చావని అడిగాడు. ఏం లేదు, చాలా సంపాదించాను, భార్య పిల్లలు మోసం చేశారు, నా మీద కోపం వచ్చింది, నా ఐశ్వర్యం అంతా వాళ్ళు పుచ్చేసుకుని నన్ను ఇంట్లోంచి గెంటేశారు, ఇలా వచ్చేసాను ముని ఆశ్రమానికి, ఇక్కడ మనశ్శాంతి దొరుకుతుందని కూర్చున్నాను. ఇది గమ్మత్తు. ఎక్కడుంది మనశ్శాంతి? నీ ఐశ్వర్యంలో లేదు, నీ సామ్రాజ్యంలో లేదు. ఎక్కడుంది మనశ్శాంతి? ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల చెంత ఉంది, అక్కడికి వచ్చానన్నాడు. రాజుని అడిగాడు, నువ్వెందుకు వచ్చావు? నా రాజ్యం అంతా సామంతులు మంత్రులు కలిసి స్వాధీనం చేసేసుకున్నారు, అందుకు నేను వచ్చాను. ఇద్దరు ఒకళ్ళ గోడ ఒకళ్ళు చెప్పుకున్నారు, మీకు ఇప్పుడు ఏమిటి కోరిక అంటే, నా రాజ్యం ఎలా ఉందో, నా మంత్రులు ఎలా ఉన్నారో, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా కోశాగారం ఎలా, వాళ్ళందరూ నిన్ను మోసం చేశారుగా, మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంత నన్ను మోసం చేసినా ఇంకా నాకు వాళ్ళ మీదే ఆశ, ఇంకా నాకు వాళ్ళ గురించి ఆలోచన. ఓహో, అయితే సమాధి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆయన అన్నాడు, మా ఆవిడ ఎలా ఉందో, మా పిల్లలు ఎలా ఉన్నారో, నా ఐశ్వర్యం ఎలా ఉందో, నీకు దాని గురించి ఆలోచన. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు, మనం లోకంలో వాళ్ళ కోసం నమ్మి అంతా సంపాదించి తెచ్చినా, వాళ్లే మనని మోసం చేసి బయటికి పంపించినా, మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఇది ఏం ఆశ్చర్యం రా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం మనం? ఇది తెలియకేగా ఇద్దరు ఇక్కడికి వచ్చారు, తెలుసున్నవాడెవరు? గురువుగారు. కాబట్టి గురువుగారిని అడుగుదాం పదన్నారు. ఇది అడిగే వరకు ఆయన ఏం మాట్లాడలేదు. అందుకని ఆయన్ని సుమేధుడు అని పిలిచారు. మంచి మేధస్సు ఉన్నవాడు అంటే పరిపక్వమైతే తప్ప గురువు చెప్పకూడదు. భగవద్గీత ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాడు. ఏమిటే మంచి సందర్భం వచ్చాక చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి గురువుగారిని అడిగారు, గురువుగారు ఇదేమిటండి, మమ్మల్ని వాళ్ళు మోసం చేసి పంపించేసినా మాకు ఇంకా వాళ్ళ మీదే వ్యామోహం ఉండిపోయింది అన్నారు. అంటే ఇప్పుడు గురువుగారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏం లేదు నాన్న, దాన్ని మాయా అంటారు అన్నాడు. మాయ అంటే ఏమిటి గురువుగారు అన్నారు. మాయ అంటే పరాశక్తి యొక్క విలాసము అన్నాడు. అంటే ఆవిడెవరు అన్నారు. అంటే ఇవంతా చెప్పారు. 700 శ్లోకాలు చెప్పారు. ఈ 700 శ్లోకముల యొక్క వ్యాఖ్యానం బాగా అర్థమైందనుకోండి, మీకు అర్థమైతే మీకు ఈ లోకం అంతా సినిమాలా కనపడుతుంది, మీకు ఈశ్వరుడే కనపడతాడు. అందుకే నేను మీతో మనవి చేసింది, అందులో 5వ అధ్యాయం పట్టెక్కువండి. నేను అందులోంచేగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అసలు అన్నీ ఎక్కడున్నాయో చెప్పేసి అవన్నీ అమ్మవారే అని చెప్తుంటారు. ఇటువంటి తల్లి గురించి మీరు ఇద్దరూ కూడా కొంతకాలం పాటు నేను చెప్పిన ఈ శ్లోకాలని జపం చేసుకోండి, అంటే పారాయణ చెయ్యండి, బాగా లోపల దాని తత్వాన్ని విచారణ చెయ్యండి అని చెప్పాడు ఆయన. ఇద్దరూ విచారణ చేశారు. అంటే దాన్నే పారాయణ అంటారు. తిప్పారు లోపల, తిప్పితే 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 ఇద్దరి ముందు కొంతకాలానికి పరాశక్తి ఎదురుగుండా వచ్చి నిలబడింది. అమ్మవారు సాకారంగా నిలబడిందండి. వచ్చి నిలబడి ఏం కావాలి అని అడిగింది ఇలా ఇద్దరిని. అడిగితే సురధుడు అన్నాడు, రాజు నాకు మళ్ళీ రాజ్యం ఇప్పించమ్మా, శత్రుకంటకం లేకుండా పరిపాలించగలిగినటువంటి శక్తిని అనుగ్రహించు. ఆవిడంది తథాస్తు. ఇప్పుడు ఆవిడకు ఒక విషయం అర్థమైంది. పారాయణ చేశాడు, ఎంతో ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడు, కానీ తన కోరిక నుంచి కించిత్ కూడా విడిచిపుచ్చుకోలేకపోయాడు. పిచ్చివాడు ఇవన్నీ అడుగుతున్నాడు, ఏమిటి దానివల్ల ఉపయోగం, ఏమైనా అవేమైనా గట్టి ఎక్కిస్తాయా, ఎక్కించవు, కానీ అవే పట్టుకుంటున్నాడు. సరే ఇంకా ఈ జన్మకి ఇలా పోనీయ అని ఆవిడంది. తనంత తాను ఒక వరం ఇచ్చింది, వచ్చే జన్మలో నువ్వు సావర్ణి అన్న పేరుతో సూర్యవంశంలో జన్మిస్తావని. ఇది ఆయన అడగలేదు, అడగకుండా ఆవిడిచ్చింది. ఎందుకని అంటే అమ్మవారి అనుగ్రహంతో కనీసం వచ్చే జన్మలోనైనా ఆ వ్యామోహం పోయి అమ్మవారి పట్ల భక్తితో ఉపాసన చేసే క్రమంలోకి తిప్పడానికి, అంటే ఆ తత్వ విచారణ చేసి లౌకిక ప్రయోజనములు కోరని వాడినిగా తయారు చేయాలని.